ఈ పద్మావతి మాదిక్కడే తెనాలి. మా తల్లిదండ్రులు ఇద్దరూ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా రైతుల్లోనే ఉన్నారు, వ్యవసాయమే చేస్తున్నారు. నేను కూడా వాటన్నిటిని చిన్నప్పటి నుంచి చూడటం వల్ల నాకు వ్యవసాయం చేయాలి అనే ఆసక్తి కలిగింది. అందుకనే నేను ఇప్పుడు ఐఐటీ చదివి కూడా వ్యవసాయం చేయాలి అని చెప్పి గత రెండేళ్లుగా నేను ఇవి చేస్తున్నాను, వ్యవసాయం చేస్తూనే ఉన్నానండి. భూసార పరిరక్షణ కోసం ఉద్దేశించి పిఎం ప్రణామంలో భాగంగా 91.1 రేడియోలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సమర్పిస్తున్నారు. భారత ప్రభుత్వ యంత్రిత్వ శాఖ మరియు రామగుండం ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్ లిమిటెడ్స్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు నేను మీ ముందు చెప్పాలనుకుంటుంది సూక్ష్మ పోషకాల లోపాలు. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలానే ఉందండి. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా సూక్ష్మ పోషకాల లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి. అందువలన సూక్ష్మ పోషకాల లోపాలుంటే వాటిని సాధ్యమైనంత వరకు నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులు వేసుకుని వాటి లోపాలను అరికట్టించాలి. మన రాష్ట్రంలో సూక్ష్మ పోషకాలలో జింకు లోపము సర్వసాధారణమేగా, దాని తర్వాత ఇనుము మరియు బోరాన్ లోపాలు అక్కడక్కడ అలా అలా కనిపిస్తాయి. రాగి మరియు మాంగనీస్ వంటి లోపాలు మన రాష్ట్ర నేలల్లోనే గమనించలేదు. సూక్ష్మ పోషకాలలో జింకు లోపము దాదాపు అన్ని జిల్లాల నేలలో గమనించబడినదే. రాష్ట్రంలోని నేలలో సుమారు 38% ఈ లోపం ఉంది. అయితే గుంటూరు 59%, నెల్లూరు 49%, వైఎస్ఆర్ కడప 45%, చిత్తూరు 42% మరియు ప్రకాశం జిల్లాలలో 40% జింకు లోపం విస్తారంగా గమనించబడింది. కర్నూలు 39%, అనంతపురం 38% మరియు పశ్చిమ గోదావరి 38% జిల్లాలలో జింకు లోపం ఓ మోస్తారుగా విస్తరిస్తూ వచ్చింది. విశాఖపట్నం 20%, తూర్పుగోదావరి 15% మరియు ఖమ్మం 15% జిల్లాలలో జింకు లోపం తక్కువ స్థాయిలో ఉంది. జింకు లోపము సాధారణంగా దాల్వ వరిలో, మొక్కజొన్న మరియు అవ్వారాలలో కనిపిస్తుంది. వరిలో జింకు లోపం మేరకు తీసిన పొలాల్లో చివకని లేక మాగాని సేంద్రియ పదార్థం చేసిన నేలల్లో చౌడు మరియు ఉప్పు నేలల్లో భూసారం ఎక్కువగా మోతాదులో వేసిన పొలాల్లో జింకు లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. జింకు లోపం దాలవారిలో నాటిన 2-4 వారాల్లో మొక్క పైనుండి 3 లేదా 4 ఆకు నడిమ ఈన తెల్లగా పాలిపోతుంది. ఆ తర్వాత ఆకు కొన భాగం ఆకుపచ్చ రంగులో ఉండి ఆకు మధ్య భాగంలోకి మారి ముదురుగా ఇటుక రంగు పొడితో మచ్చలుగా ఏర్పడతాయి. కొన్నిసార్లు ఇదే విధంగా లోపక్షణాల వల్ల లోప లక్షణాలు కనిపించకుండా నత్రజనిని, భూసారం, ఎరువులు తగినంతగా వేసినప్పటికీ పైరు ఏవుగా పెరగడం లేదు. మొక్కజొన్నలో జింకు లోపం వలన లేత ఆకులలో నడిమిన ఈనకు సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్క గిడసబారిపోతుంది. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకుల ఎరువులు రంగులలో ఎరుపు రంగులోకి మారి ఆకులపై మచ్చలుగా ఏర్పడిపోతూ ఉంటాయి సహజంగానే. అపారాలలో జింకు లోపం వలన మొక్కలు గిడసబారిపోయి లేదా ఆకుపచ్చ లేదా తెల్ల మచ్చలు వచ్చి ఆకులకు చిన్న చిన్నవిగా మారిపోయి కనుపులు దగ్గరగా ఉండి మొక్క గుబురు యొక్క ఆలస్యంగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఆకులలో మనకి జింకు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అవన్నీ గుబురుగా పెరగడం అనేది, ఒక మొక్క గుబురుగా పెరిగేది ఆలస్యంగా పెరుగుతూ ఉంటుంది. చెరుకులో జింకు లోపం కార్సి తోటల్లో సర్వసాధారణమే. జింకు లోపం వల్ల ఆకులలో నడితేమైన మరియు ఆకులు అంచులు పచ్చగా ఉంపుడి మధ్య భాగంలో పత్రికా హరితవారాన్ని కోల్పోయి తర్వాత కణజాలలో క్షయం జరుగుతుంది. డుబ్బు చేయదు మరియు కనుపుల మధ్య నిడిచి తగ్గిపోదు. చెరువుగెడ్లకు సన్నగా రసం లేకుండా ఉంటాయి. మనం ఇప్పుడు కాలంలో సంక్రాంతి వచ్చిందంటే చెరువులు గుర్తొస్తాయి. మరి ఆ చెరువులో గనక మనకి జింకు లోపాలు గనక కనిపిస్తే దానికి తగ్గట్టు సన్నగెడల్లో ఆ గెడల్లో మనకి సన్నగా ఉంటాయి, అలాగే రసం లేకుండా కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సాధారణ నేలలో 3 పంటలకు ఒకేసారి కొత్త ఆయకట్టు క్రింద సాగు చేసే నేలల్లో చౌడు, ఉప్పు నేలల్లో 2 పంటలకు ఒకేసారిగా ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. పైరు మీద జింకు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ను చప్పున కలిపి ఆకులు మొత్తం తడిసేలా ఎకరాకు 200 కిలోలీటర్లు మందు ద్రావణం 2-3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. వరి తర్వాత వరి పండించే నేలల్లో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ను ప్రతిద్వాల పంటలకు పండు చేసే మందు చేసి జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. అంటే మన రాష్ట్రంలో జింకు తర్వాత ఇసుము లోపం ప్రధానమైనది. రాష్ట్రంలో దాదాపు 50% మన రాష్ట్రంలో జింకు తర్వాత ఇనుము లోపం చాలా ప్రధానమైనది. రాష్ట్రంలో దాదాపు 5% మట్టి నమూనాలలో ఇనుము లోపం గమనించబడిందని మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఇనుము లోపం సున్నం అధికంగా ఉండే నేలల్లో మరియు సాగునీటిలో కార్బోనేట్లు బైకార్బోనేట్లు అధికంగా ఉండే సందర్భాలలో కూడా మనం ఇప్పటి కాలంలో కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ఇనుము లోపం వరిలో మట్టనారి మళ్ళు నీటి ఎత్తడి ఉన్నప్పుడు ఆకులు ఈవెల మధ్య భాగం పత్రహరితావాన్ని కోల్పోయి పసుపుగా మారిపోతుంది. లోపం తీవ్రమయ్యే కొద్దీ అది క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోతాయి. ఇతర పంటల్లో కూడా ఇదే విధమైన లక్షణాలు ప్రధానంగా లేత ఆకులలో కనిపించే యొక్క పెరుగుదలలో మనకంటూ కంటపడుతూ ఉంటుంది. ఇనుము లోపం గ్రహించినప్పుడు లీటరు నీటికి 50 గ్రాములు అన్నబేదిని 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి యొక్క మొత్తం తడిచే విధంగా వారం 10 రోజులు వ్యవధిలో 2కొక్కసార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. బోరన్ లోపం ఉభయ గోదావరి మరియు కృష్ణా జిల్లాలోని కొబ్బరి పండించే నేలల్లో 33% గమనించడం అనేది మనం చూస్తున్నాం. వరిలో బోరాన్ ఎక్కువగా లోపాల చేత లేత ఆకులు వంకర్లు తిరిగి ఆకులు ఎండిపోవడం లేదా పడిపోవడం అనేది మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. నేలల్లో బోరాన్ ఎక్కువైనప్పుడు ఆకులపై చివరన మచ్చలు వచ్చే అవకాశాలు వచ్చి మచ్చలు అనేవి ఎక్కువగా రావడం వల్ల అవి వెంటనే ఎండిపోతాయి. నేలలో బోరాన్ లోపస్థాయి మరియు విషమ స్థాయిలు మధ్య వ్యత్యాసం తక్కువ కావున బోరాన్ లోపం నివర్తించి తర్వాత మాత్రమే నేలలకు లేదా పంటకు బోరాన్ అందించాలి. ప్రతి పండించే నేలల్లో బోరాన్ లోపం నివారణకు ఎకరాకు 2 కిలోల బోరాక్స్ను ఆఖరి దుక్కిలో వేయడంతో పాటు 2 సార్లు బోరాక్స్ను 60 మరియు 90 రోజులకు పిచికారీ చేయాలనేది మనకు తెలిసిన విషయమే. పొద్దుతిరుగుడు మరియు వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం సర్వసాధారణంగా ఉంటుంది. పొద్దుతిరుగుడులో పూలలో మధ్య భాగం గింజ కట్టదు. అదేవిధంగా వేరుశనగలో గింజ మధ్య భాగం తోడుకోదు. ఈ లోపాన్ని 0.1% బోరిక్ ఆశ్రమాన్ని వైరు వేసిన 30 నుండి 45 రోజుల వరకు 2 రోజులకు ఒకసారైనా పిచారీ చేయాల్సి వస్తుంది. అందుబాటులో మట్టి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను వాడినట్లయితే సూక్ష్మ పోషకాల లోపాలు పంటలపై రాకుండా ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. మరి ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో సూక్ష్మ పోషకాల లోపాల గురించి నేను మీకు వివరించాను. ఇప్పుడు అదే విధంగా మరింకొక దానికి వర్మి కంపోస్ట్ దాని గురించి నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాను. సాధారణ వర్మి కంపోస్ట్ అండి నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటుంది. వానపాముల ఎరువు సాధారణంగా గ్రామాలలో చూస్తూ ఉంటాం. రైతులు పశువుల పేడను వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కుప్పలు కుప్పలుగా వేస్తూ ఉంటారు. మన ఇంట్లో అవసరం లేని కూరగాయలు కానివ్వండి లేదా ఏదైనా ఆవు పేడలు ఇవన్నీ మనం ఒక దగ్గర కుప్పలుగా వేసి పడేస్తాం. ఇలా చేయడం వలన అవి ఎండకు ఎండిపోతాయి, వానకు తడిసిపోయి వాటిలో ఉన్న సహజ పోషకాలు అనేవి కోల్పోతూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికి విరుద్ధంగా మనం ఏం చేయాలి అంటే సేంద్రియ వ్యర్థ పదార్థాలను ప్రయోగించడం, సేకరించి గుంటలో ఒక గుంట తవ్వి వాటిలో నీళ్లు వాటిని సేకరించి వాటికి ప్రత్యేకమైన వానపాములను ప్రయోగించడం ద్వారా చేయబడే ఎరువుని మనం వర్మి కంపోస్ట్ అంటామండి. మామూలుగా తయారు చేసే ఎరువుల కన్నా వర్మి కంపోస్ట్లో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్మి కంపోస్ట్లో నత్రజన్ ఉంది, ఫాస్ఫేట్ ఉంది, పొటాషియం వంటి పోషకాలు సరిసారిన 1.23 నుండి 2.40, 0.67 నుండి 1.93 మరియు 0.0 3.5 నుండి 0.63% వరకు మనకి పంటలో కనిపిస్తాయి. ఇదే విధంగా చాలా రకాలుగా వర్మి కంపోస్ట్లలో పైరు ఎదుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ రసాయనాలు కూడా ఉన్నాయి. అసలు ఈ వర్మి కంపోస్ట్కి యొక్క విశిష్టత ఏంటి? మామూలుగా తయారు చేసే మనం చిన్న చిన్నగా తయారు చేసే ఎరువుల కన్నా వర్మి కంపోస్ట్లో చాలా గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్మి కంపోస్ట్లో నత్రజిను 1.23%, ఫాస్ఫేట్ 2.40%, పొటాషియము 0.67 నుంచి 1.93% వరకు ఉంటుంది. సేంద్రియ పదార్థాలు 20.46%, సేంద్రియ కబజం 11.88% వంటి పోషకాలతో పాటు వర్మి కంపోస్ట్లో పంట ఎదుగుదలకు దోహదపడే ఇతర సేంద్రియ రసాయనాలు కూడా మనం గమనించుకోవచ్చు. వాటిని వాడటం వల్ల ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఎరువులకు పడిపోయి మత్తులో పడిపోయి మన పంటలను మనమే నాశనం చేసుకునే కన్నా మన ఇంటి నుండే వస్తున్న కూరగాయలు ఏదైతే మనకు అవసరం లేని వాటిని ఆవు పేడలు అవన్నీ గుట్టలు గుట్టలుగా వేయకుండా వాటికి మనం కాపాడే ఒక గుంట తవ్వి ఆ గుంటలో వాటిని పెట్టడం ద్వారా వాటికి మనం ఎంతో ఎరువులను సహాయపడి ఒకదానిమ్మట ఒకటి తోడవుతూ ఆ ఎరువులు మనకి పంట పొలాల్లో సహాయపడుతూ ఉంటాయి. మరి ఇవన్నీ ఈ వర్మి కంపోస్ట్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి చెప్తే, వర్మి కంపోస్ట్కి వానపాములు భూమిపై పొరల్లో ఉంటూ బొరియల్లోని చేసిన వానపాములన్నీ సేంద్రియ వృత్తి పదార్థాల నుండి కంపోస్ట్ చేయడానికి పనికొస్తాయి. చదరపు మీటరుకు 1000 చొప్పున 1 టన్ను వర్మి కంపోస్ట్ని తయారు చేయడానికి సుమారు 30,000 వానపాములు అవసరం అవుతాయి. అంటే మనకి ఒక 3,000 పాములు అవసరం పడుతున్నాయని అర్థం అని ఇక్కడ చెప్తున్నారు. వ్యర్థ పదార్థాలు మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. వ్యవసాయం మిగిలిన వ్యర్థ పదార్థాలు ముఖ్యంగా చెత్త, ఎండిపోయిన ఆకులు, పేడ, పండ్లు తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు అన్నిటిని మనం కంపోస్ట్ తయారీలో ఉపయోగపడుకోవచ్చు. 1 టన్ను వర్మి కంపోస్ట్ తయారీకి 2 టన్నుల వర్మి కంపోస్ట్ వ్యర్థ పదార్థాలు అవసరమవుతూ ఉంటాయి. ఇతర అవసరాలు వానపాములు ఎండను తట్టుకోలేవు కాబట్టి వీటి రక్షణ కొరకు తగిన నీడను కల్పించగలగాలి మనం. అలాగే షెడ్ నిర్మాణం తూర్పు పడమర దిశలో ఉండే విధంగా ఏటవాలుగా నిర్మించుకోవాలి. బెడ్ తయారీ 8 మీటర్ పొడవు, 3 మీటర్ వెడల్పు, 2 అడుగుల ఎత్తు ఉండే విధంగా నాపరాయితో నేలపైన బెడ్ ఏర్పాటు చేయాలి. బెడ్ అడుగు భాగాన్ని 3 అంగుళాల మందడంతో గట్టి లేత గడ్డి లేదా ఇసుక లేదా మట్టిని నింపి తగినంతగా నీటిని గట్టిపరచుకోవాలి. మొదటి పొర 2-3 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలు నింపి వాటిపైన పేడ నీటిని చిలకరించాలి. 2వ పొర పశువుల ఎరువు, వ్యవసాయ వ్యర్థాలు కలిగి చిలికిన పదార్థాన్ని 6 అంగుళాల మందడంతో బెడ్ అంతటా సమానంగా తగినంతగా నీటితో తడుపుతూ ఉండాలి. అందువల్ల నెమ్మదిగా కుళ్ళి మెత్తగా తయారవుతుంది. ఇలా 20 నుంచి 25 రోజులు నీటితో తడపాలి. ఆ తర్వాత వానపాములను ప్రవేశపెట్టాలి. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, వ్యర్థ పదార్థాలను 60 నుండి 90 రోజుల్లో వర్మి కంపోస్ట్గా తయారు చేసుకునే మనకి అవకాశం ఉంటుంది. వర్మి కంపోస్ట్ తయారైనది లేదు అని తెలుసుకోవడం ఎలా అని మీ అందరికీ ఒక సందేహం రావచ్చు. గుళికలు ఉండి లేదా తేలిగ్గా ఉంటుంది. వానపాములు ఉండలుగా చుట్టుకుని ఉంటాయి. వర్మి కంపోస్ట్ గోధుమ నుండి నల్ల రంగుకు మారుతూ ఉంటుంది. వర్మి కంపోస్ట్కు వాసన రాదు. ఇది మనం ముఖ్యంగా గమనించగలగాలి. రంగురూపు మారిన వర్మి కంపోస్టు గమనించిన వెంటనే బెడ్ తడవడం ఆపేయాలి. 4 రోజుల తర్వాత బెడ్లో గల పదార్థాలు కుప్పలుగా వేసి ఉంచాలి. ఇందువలన వానపాములు బంతిల్లా చుట్టుకుని కుప్పలోని అడుగు భాగానికి చేరుకుంటాయి. మెత్తగా పైన ఉన్న వర్మి కంపోస్టు జిల్లెడ లేదా జల్లించుకుంటే మిషన్ల ద్వారా జల్లించి ఆరబెట్టి సంచులలో నింపేసుకుంటే తర్వాత మన పొలాల్లో మనం ఎరువులుగా వాటిని వాడచ్చు. వర్మి కంపోస్ట్ వాడే విధానం మోతాదు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లు కూరగాయలు మనకి ఇళ్లలో దొరికే పూల తోటల్లో వర్మి కంపోస్ట్ను యొక్క మొక్కలు మొదల్లో వేసి దానిపై మట్టితో కప్పి పలచగా నీళ్లు జల్లుకుంటూ ఉండాలి. పంటలు 3 నుండి 4 టన్నులు వేసుకుంటూ ఉండాలి. పండ్ల తోటలు ప్రతి చెట్టుకు 5 నుండి 10 కిలోలు వేయాలి. పూల తోటలు ఎకరానికి 200 నుంచి 300 కిలోలు. గులాబీ మొక్కకి 1 మాత్రమే 2 నుండి 300 గ్రాములు వేయాల్సి వస్తుంది. మరి ఇన్ని చెప్తున్నారు, వర్మి కంపోస్ట్ను వినియోగించడం వల్ల మనకు కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. వర్మి కంపోస్ట్ పంటలపై వినియోగించడం వల్ల దానిలో ఉండే మిత్ర సూక్ష్మజీవులు భూమిలో అభివృద్ధి చెంది అక్కడ వాటి సంఖ్య పెంచుకుంటూ నిర్జీవ భూముల నుంచి కూడా జనసహిత భూములను చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటాయి. వర్మి కంపోస్ట్లో మొక్కకు అవసరమయ్యే అన్ని రకాల స్థూల సూక్ష్మ పోషకాలు పదార్థాలు కావలసిన మోతాదులు లభ్యమవుతూ ఉంటాయి. పోషక పదార్థాలు పుష్కలంగా అందడం వల్ల వర్మి కంపోస్ట్ వాడి సాగు చేసిన పంటలు ఆరోగ్యవంతంగా ఎదుగుదలనిస్తాయి. పంట మన కావలసిన సమయంలో మన పంట మన చేతికి కూడా అందుతూ ఉంటుంది ఈ వర్మి కంపోస్ట్ని వాడడం వలన. దీనివల్ల ఆయా పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్షణ కొరకు వాడే మందుల వాడకం కూడా తగ్గుతుంది. ఇప్పుడు వస్తున్న మన రసాయనాల వాడకం అనేది కూడా కొద్దిగా తగ్గడం వల్ల ఏమవుతుందంటే మన పంట పొలాలు మన టైంకి మనకు కావాల్సిన టైంకి మన చేతికి రావడమే కాక మనకి ఎంతో ఎదుగుదలను కూడా కలిగిస్తూ ఉంటాయి. దీనివల్ల వర్మి కంపోస్ట్ సహజమైన హార్మోన్స్ను విటమిన్స్ లభిస్తూ ఉంటాయి. వీటిల్లో భూమిని కలిపినప్పుడు పెరుగుతున్న మొక్కల వేర్లు పెరుగుదల మొక్క బాహ్య అంతర లక్షణాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగి మొక్కలు బలంగా పెరుగుతాయి. వర్మి కంపోస్ట్ను ఉపయోగించి పండించిన పంటలు కోసిన తర్వాత తాజాగా నుండి ఎక్కువ కాలం విలువ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే కొత్త కొత్తగా వస్తున్న రసాయనాలు వాడడం వల్ల వెంటనే వస్తున్నాయి, వెంటనే కూడా అవి వెళ్ళిపోతున్నాయి, ఎండిపోతూ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం అలాంటప్పుడు మనం ఎప్పుడైతే ఈ వర్మి కంపోస్ట్ అనేది వాడటం అనేది జరుగుతుందో అప్పుడు కొంచెం లేట్ అయినా సరే తాజాగా ఉంటాయి నుంచి ఎక్కువ కాలం నిలువ ఉండగలుగుతాయి అనేది ఈ మనకి వర్మి కంపోస్ట్ వాడడం వల్ల మనకి చాలా ఒకటంటే ఒకటి కాదు చాలా సగుణాలు ఉన్నాయి అనేది మనకి తెలిసిన మాట. వర్మి కంపోస్ట్ వాడడం వల్ల స్వాభావిక పర్యావరణ కాలుష్యం అవ్వకుండా ఉంటుంది. అంటే మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతున్నాము. వానపాములు ఎరువు తయారీలో తీసుకోవాల్సిన ప్రముఖమైన జాగ్రత్తలు దేనికైనా ఆతృత ఉండాలి, అలానే జాగ్రత్త ఉండాలి అని మనకి ఎప్పుడన్నా మన పురాణాల్లోనే ఎక్కడో మనకి పూర్వీకులు చెప్తూనే ఉంటారు. అలాగే మరి ఈ వర్మి కంపోస్ట్ని మనం వేయడంలో కూడా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. బ్లడ్లో ప్లాస్టిక్ పదార్థాలు కానీ గాజు ముక్కల రాళ్ళు కోడిగుడ్లు పెంకులు కానీ ఉండరాదు. బెడ్ పైన పక్షులు ఉడతలు తొండలు ఎలుకలు ఆశించి వానపాములకు చోటు లేకుండా చూడాలి. వానపాములను కాపాడుకుంటూ రావాలి. ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడికి పక్షులు ఉడతలు తొండలు ఎలుకలు వానపాములను తినకుండా గడ్డితో లేదా జాలితో లేదా గోనె తట్టతో బెడ్లను అడుగు మొత్తం కప్పాలి. వర్మి కంపోస్ట్ షెడ్ చుట్టూ జాలి కట్టి కాకులు గ్రద్దలు కొంగలు పాములు ఎలుకలు రాకుండా చూసుకోవడం మన కర్తవ్యం. బెడ్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. వర్మి కంపోస్ట్ ఎరువుగా మిగిలితా సేంద్రియ ఎరువులతో పోల్చుకుంటే అధిక శాతం పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మొక్కలకు కావలసిన పలు రకాల ఎంజైమ్స్, హార్మోన్స్, రోగ నిరోధక శక్తిని పెంచే యాక్సిడామాయిడ్స్ సమపాలలో మనకు అనిపిస్తూ ఉంటుందండి. మొక్కలను ఆరోగ్యంగా పెంచి పురుగుల మందు ఆవశ్యకతను పరోక్షంగా తగ్గిస్తుంది. నేలకు సారవంతము చేసి సూక్ష్మజీవుల పెరుగుదలను తోడ్పడతాయి. నేలను గుబారెట్లు చేస్తాయి. అందుకే వీటిని జీవనాగలి అని కూడా అంటాం మనం. నీటి పరిగ్రహణ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా మనకి కావాల్సిన నాణ్యత, రంగు, రుచిగల ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయ విఫణిలో మంచి ధరను పొందేలా కూడా మనకి ఈ వర్మి కంపోస్ట్ సహాయపడుతుంటుంది. ఈ కారణంగా వానపాములను రైతులందరూ మిత్రులు అంటారు. నా మిత్రుడైతే వానపామేనండి. వర్మి కంపోస్ట్ యొక్క పోషకాలు ఏంటి అసలు? ఒక టన్ను వర్మి కంపోస్ట్కు సుమారుగా 15 నుండి 30 కిలోల వరకు నత్రజని, 10 నుండి 20 కిలోల వరకు భూసారం, 11 నుండి 18 కిలోల పొటాషియం లభిస్తుంది. అంతేకాకుండా సూక్ష్మ పోషకాల మూలికమైన జింకు, ఇనుము, మాంగనీసు, రాగి, బోరాన్, ద్వితీయ పోషకాలైన కాల్షియము, మెగ్నీషియము మరియు గంధకం దాగు మోతాల్లో మనకు అందిస్తూ ఉంటుంది. వర్మి కంపోస్టు సాధారణ పైరుల్లో అన్నిటికీ ఎకరాకు 1.15 టన్నులు వేసుకోవచ్చు. పండ్ల మొక్కలకు వయసును బట్టి 5 నుండి 25 కిలోల ఒక్కొక్క మొక్కకు 2 దపాలుగా వేసుకోవచ్చు. పూల కుండీలకు 200 గ్రాముల చొప్పున వేసినట్లయితే నాణ్యమైన దిగుబడిని కూడా మనం పొందుకోవచ్చు. వర్మి కంపోస్టు అన్ని రకాల రసాయన జీవ స్పందాలు ఎరువులతో కలిసి నిరభ్యంతరంగా మనం అనేది వాడుకోవచ్చు. వర్మి కంపోస్టింగ్ విలువ ఏంటి, వాటి నిలువ ఏంటి అనేది కూడా మనకి చాలా మందికి సందేహంగా ఉండొచ్చు. ఒక ఆవు సంవత్సరంకు 3.5 టన్నుల పేడనిస్తుంది. దానిని కంఫర్ట్ గా మారిస్తే సుమారు 1.5 టన్నుల కంపోస్టు తయారు చేసుకోవచ్చు మనం. ఇది 20 కిలోల నత్రజనిని, భాసారం, పొటాషియం అందిచేస్తూ ఉంటుంది కాబట్టి. అయితే ఇది 3.5 టన్నుల పేడకు 7 టన్నుల వ్యర్థ పదార్థాలు, 30 టన్నుల మట్టి మొదలగు వాటితో వర్మి కంపోస్ట్ అనేది మనం తయారు చేస్తే 40 టన్నుల వర్మి గుళికలను తయారు చేసుకోగలుగుతుంది. ఇవి నేల 500 కిలోల నత్రజని, భాసారం, పొటాషియం అందజేస్తూ ఉంటుంది. అసలు మరి వర్మి కంపోస్ట్ ధర ఎంత ఉంటుంది? ప్రస్తుత మార్కెట్ టన్నుల్లో వర్మి కంపోస్ట్ 4 నుంచి 5 వేల రూపాయలుగానే ఉంది. అయితే రైతు తన పొలంలో తయారు చేసుకుంటే టన్నుకు 1200 రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు స్థాయిలో వర్మి కంపోస్ట్ తయారు చేసుకుని వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాక రైతుకు సాగు ఖర్చులన్నీ అదే భూసార సంరక్షణ జరిగి నాణ్యమైన దిగుబడిని అందించే స్థాయిలో మంచి గిట్టుబాటు ధర కూడా మనం పొందుతూ ఉంటాం. ఎరువులు చాలా ఇప్పుడొస్తున్న రసాయనాలతో పోల్చుకుంటే ఈ వర్మి కంపోస్ట్ ఎరువులను వాడటం వల్ల మనకి చాలానే ఉపయోగాలు కనిపిస్తూ ఉన్నాయి కదండి. బహుశా అందుకేనేమో మనంతటా మనమే ఎరువులను సంపాదించుకొని మనంతటా మనమే వాటిని తయారు చేసుకొని వాడితే మన పొలాలకి అలాగే మన జీవితాలకు కూడా ఒక వెలుగునిస్తూ ఉంటాయి అని అనిపిస్తుంది. ఇలాంటి మరి ఎన్నో విషయాలను మనం చూడసుకోవచ్చు. ఒక వర్మి కంపోస్ట్ అనే కాదు, మనకి చుట్టూతూ అక్కడక్కడ కనిపించే చెత్తను అలా వృధా పారేయడం వల్ల మనకే లాభాలు కూడా ఉన్నాయి. మనకేం లాభాలు ఉన్నాయి అని అంటే వాటిని మనం అలా గుట్టలుగా పేర్చడం వల్ల మనం అనారోగ్యానికి గురయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని నివారించడానికి కోసమే ఇలాగా మనం వర్మి కంపోస్ట్ని తయారు చేసుకోవడం వల్ల మనతో పాటు మన మొక్కలకు కూడా మన పోషకాలను మనం ఎలా అయితే రోజు పోషకాహారం అయినా తింటున్నామో వాటికి కూడా మనం అలా అనేది ఇవ్వడం వల్ల చాలా జరిగే అవకాశాలు, వాటికి మంచిగా పోషకాలు, వాటికి బలం అన్ని మనం ఇవ్వగలుగుతాం. శాస్త్రహితంగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్న జీవరాశుల సమూల్యత దెబ్బతిని భూములపై నిస్సారమైన ఉత్పత్తక శక్తి క్షీణిస్తుంది. రైతులు సులభంగా లక్ష్యమయ్యే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల మొక్కల సాకే భావాలు ఎక్కువగా బాగా ఎదిగి అనేక రకాల చెడుపీడల బారి నుండి పంటలలో నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులందరూ, నాలాంటి తోటి రైతులందరూ గుర్తించాల్సింది ఏంటంటే, భూసారాన్ని పరీక్షించుకోవడం కోసం తక్కువ ఖర్చుతో అన్ని పోషకాల మొక్కకు అందించి ప్రాథమిక దిగుబడిని పొందడానికి గాను సేంద్రీయ ఎరువులను విస్తృతంగా వాడాల్సి ఉంటుంది. ఎటువంటి సేంద్రీయ ఎరువులు ముఖ్యమైనది అనే దానికోసం కూడా మనం ఆలోచించాలి. ఇందాక మనం ముందుగా చెప్పుకున్నట్లు వర్మి కంపోస్టు వానపాము లేదా ఎర్రల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని కూడా అంటారని నేను ఇందాక మాటల్లో చెప్పాను. ఈ వానపాముల వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుని విసర్జించిన పదార్థాలను వర్మి కాస్టింగ్ అని, వీటి ద్వారా తయారైన ఎరువును వర్మి కాస్టింగ్ అని కూడా అంటారు. అసలు వానపాములు వెన్నుముక లేని జీవులు. ఇందులో 3600 రకాలు ఉన్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉంచాయి. అందులో ముఖ్యంగా 2 రకాలు చెప్పుకోదగ్గవి. బారోయింగ్ అనగా బొరియలు చేయు రకము, నేలను గుళ్ళ చేసి భూమి లోపల పొరల్లో ఉంటుంది. మన దేశంలోనే ఈ రకంగా కనిపిస్తూ ఉంటాయి. నీటి ఎత్తడిని బాగా తట్టుకుని 90% మట్టిని, 10% వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది ఈ వర్మి కంపోస్ట్ అనే ప్రక్రియ. 8 నుండి 10 అంగుళాల పొడవు ఉండి సుమారు 15 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఈ రకం వానపాము వర్మి కంపోస్ట్ తయారీకి అంతకి పనిగా ఏమీ రాదనమాట. అన్నమాట ఏంటంటే, ఇప్పుడు 8 నుంచి 10 అంగుళాల పొడవు ఉంటుంది, సుమారు మనకి 15 సంవత్సరాల వరకు జీవిస్తుంది అంటే, 15 సంవత్సరాల వరకు మనం ఇతర ఏ ఎరువులను వాడకుండా ఈ యొక్క వానపాముల ఎరువులను మన పంట పొలాలకి వాడటం వల్ల మనకు కలుగుతుంది ఎన్నో లాభాలు కలుగుతాయి. ఎక్కడో మనకి ఎదుగుదల పెరుగుతూ ఉంటుంది. అలాగే భూమి పొరలపై ఉంటూ బొరియలు చేయని రకము కూడా ఒకటి ఉంటాయి. ఇది వర్మి కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా ఉండే మట్టిలో గల సేంద్రియాలు పదార్థాలను కులాకృతులను చేసి జీవన ఎరువులు తయారు చేస్తూ ఉంటాయి, కంఫర్ట్ గా మారుతూ ఉంటాయి. వీటిలో పునరావృత్తి శక్తి ఎక్కువ కనుక రైతులు ఇటువంటి రకాలను ఎంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మన వ్యర్థ పదార్థాలను లేదా వేరే వేరే ఎరువులను వాడటం వల్ల మన పంట పొలాన్ని, అదే మనకు ఒక సామెత ఉంటుంది, మనతో మన చేత్తో మన కన్ను పొడుచుకున్నట్టు కాకుండా కొత్త కొత్తగా వస్తున్న ఏదైతే ఎరువులను కాకుండా ఈ వానపాముల ఎరువులను వాడటం వల్ల మనకి అలాగే మన పంట పొలాలకి ఎంతో పోషకాలు ఇస్తాయి. అక్కడక్కడ పడుతున్న పురుగులను కూడా ఈ వర్మి కంపోస్ట్ వేయడం వల్ల అవి తినేస్తూ ఉండి అలా మనకి మంచి ఎదుగుదలను ప్రాప్తిస్తూ ఉంటుంది. అలాగే వీటిలో పునరావృత్తి శక్తి ఎక్కువ కనుక రైతులందరూ, మనం ఇదందరం గమనించాల్సిన మాట ఏంటంటే, పునరావృత్తి చెందడం వల్ల కూడా శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ అది పెరుగుతూ మళ్ళీ తింటూ ఏదైతే వస్తున్నాయో వాటన్నిటిని తింటూ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ వర్మి కంపోస్ట్ని రైతులందరూ వాడడం వల్ల మంచి ఉపయోగాలే ఉన్నాయి. వీటి జీవితకాలం మహా అయితే సుమారు 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. సేంద్రీయ శేద వ్యర్థ పదార్థాలు. పంటలోని వ్యర్థ పదార్థాలు ఉత్పత్తుల శాఖ ముఖ్యంగా చెత్తలు, ఆకులు, పశువులు, విసర్జితలు, కూరగాయలు వ్యర్థాలన్నమాట. తయారీ విధానం ఏంటంటే, మనకి పనికిరాని పదార్థాల నుండి వానపాముల ద్వారా జీవన ఎరువు తయారు చేయటకు విధానముగా ఒకటి కనిపెట్టవచ్చు. అయితే ఎందుకోవడం లభ్యదాయకం ఏంటంటే చాలా లాభదాయకం అన్నమాట. ఎందుకంటే మనం వేసే పంటకు కూడా వర్మి కంపోస్ట్ వేయడం వల్ల ఆ భూమి సహకారంగా ఉంటుంది. తర్వాత మనకు వచ్చే ఏదైనా సరే పంట కూడా మన చేతికి సహకాలంలో మంచిగా పంట పండిస్తూ ఉంటుంది. భూమిపై పొరల్లోనే ఉంటాయి కనుక వీటిని నేరుగా పడే వర్షం, సూర్యరశ్మిలు బారి నుండి రక్షించడానికి పాక లేదా చవకగా లభించే తాటాకులు ఉపయోగించి షెడ్లా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇవి వర్షాల బారిన పడకూడదు కాబట్టి వాటికంటూ మనం ఒక ప్రత్యేకమైనవి తీసుకుంటూ ఉండాలి. 3 అడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగు లోతు అవసరమైనంత పొడవుతో బెడ్స్ తయారు చేసుకోవడం ఇంకా మంచిది. దీనికి గాను కడప బండలను ఉపయోగించవచ్చు. ఇసుక, పగిలిన ఇటుక ముక్కలతో పాటు 5 సెంటీమీటర్లు మందనంతో బెడ్ అడుగున వేసుకుంటే ఎక్కువైన నీళ్లు భూమిలోకి వెళ్ళిపోయి ఇక్కడమే కాకుండా వానపాములు నేలలోనికి పోకుండా అడ్డంగా కూడా ఉంటాయి. బెడ్కు బెడ్ మధ్య కనీసం 2 అడుగులు ఖాళీ, 2 నుంచి 4 అంగుళాల నుండి కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు, వరిగడ్డి, కలుపు మొక్కలను వేసుకోవచ్చు. దీనిపైన 2 నుంచి 4 అంగుళాల మధ్యన కుళ్ళిన పశువులు, ఎరువులు వేసుకోవచ్చు. ఇలా సుమారు 12 అంగుళాల మందలం వరకు పొరలు పొరలుగా వేసి నీళ్లు చిలకరిస్తూ ఉంటే 48 గంటల తర్వాత 1 చదరపు మీటరుకు 1000 వానపాములు చొప్పున బెడ్పై వదిలి వీటిపైన 6 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలను చివరిగా బెడ్పై గోన సంచితో కప్పి ప్రతిరోజు వాటికి నీళ్లు చిలకరిస్తూ ఉంటే సుమారు 6 నుంచి 8 వారాలలో నాణ్యమైన వర్మి కంపోస్ట్ అనేది మనకు తయారవుతుంది. అలా 8 రోజులు మనకు వర్మి కంపోస్ట్ తయారవుతుంది కాబట్టి 8 రోజులు కష్టపడితే మనంతటా మనమే వాటికి కావాల్సిన పోషకాలని వాటి ఇస్తున్నాము, మనం ఎంత ఇస్తామో అదే మనము ఆ వర్మి కంపోస్ట్ అనేది మన ఎరువులకి మన మొక్కలకి మనం వాడితే గనక వాటి నుంచి మనం ఎంతో కొంత అనేది తీసుకోవచ్చు అనేది ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగుల మందు వాడకం వలన భూమి లోపల మరియు ఉపరితలంపై ఒక పర్యావరణ కాలుష్యం అగుటే కాక రైతుల పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరం అంత కష్టపడి చేస్తామండి, చాలా కష్టపడిపోతాం, కానీ దిగుబడులు మాత్రం మనకు అసలు రావు. పెట్టుబడి మనంతటా మనం చాలా పెడతాం, మనం మార్కెట్ల దగ్గరికి వెళ్ళేసరికి మనం అనుకున్నవి రావు, రాకపోవచ్చు ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి మధ్యవర్తి వల్ల మనం మోసపోవచ్చు. ఈ నేపథ్యంలో నేను వ్యవసాయ రంగంలో భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు, ఎండలు, చలికాలంలో చలి ఇవి రావడం లేదు. అలా రాకపోవడం వల్ల ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు ఈ సంవత్సరంలో ఉండొచ్చు లేదా వచ్చే సంవత్సరానికి పోవచ్చు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న కొన్ని పోషక ఆహారాలన్నీ మన ఈ పంటకు సవ్యమైన టైంలో మనం ఇవ్వలేకపోవడం వల్ల మన పంట పండదు, మన చేతికి రాదు. ఎక్కువ ఒకవేళ వచ్చినా గనక మనం వాటిని ఎక్కువ పెట్టుబడితో మనం పెట్టలేము, ఎందుకంటే అక్కడక్కడ లోపాలను చూపిస్తారు కాబట్టి మనం పెట్టలేము. దీనిలో సేంద్రీయ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువులు వాడకం ఎంతో ప్రాముఖ్యత సంచరిస్తుంది. ఇప్పుడు గనక మనం చూసుకుంటూ వెళ్తే మనకి రోజుకొక మార్కెట్లో రోజుకొకటి రసాయన ఎరువుల గురించి ప్రచారణ జరుగుతూనే ఉంటుంది. అక్కడక్కడ అది వాడితే ఇలా బెనిఫిట్ వస్తుంది, అది వాడితే మనం ఇలా పెరుగుదల పోషకాలు బాగుంటాయి, అది తిరిగితే మనకు వెంటనే పంటకు చేతిలోకి వస్తుంది, సకాలంలో వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళకున్న వాళ్ళు రసాయన ఎరువుల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనేది మన అందరికీ తెలిసిన మాట. కాకపోతే అలా ఎరువులను రసాయన ఎరువులు వాడటం వల్ల మనకే తప్పు, ఎందుకంటే మన భూమిని మన చేతులారా మనమే నాశనం చేస్తాం. అవకాశాన్ని ఇచ్చిన ప్రొఫెసర్ డాక్టర్ జి అనితా మేడం గారికి మరియు డాక్టర్ ఎన్ మాణిక్రావు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.